నా అమ్మ అని అనగలిగేటటువంటి నిగ్రహం ఉన్నటువంటి వ్యక్తి, శివుణ్ణి ఓదించినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తికి శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, అర్జున నువ్వు ఇచ్చేస్తే ఇంత లాభం నాకు ఎప్పుడూ రాలేదని నువ్వంటావని అర్జునుడితో అంటున్నాడు. నీకు నాకు కాదు, అర్జునుడికే అన్ని లాభాలు వస్తాయంటే మనకెన్ని లాభాలు వస్తాయో? అర్జునుడి ముందు అసలు మనకు అంత బాధలేగా? అర్జునుడికి పోతే అన్ని ఉన్నాయి, అందులో కృష్ణుడు పక్కన ఉన్నాడు. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతేనా, ఇంతకంటే గొప్పదైనటువంటిది ప్రపంచంలో లేదు అని మీ అనుభూతి చెప్తుంది అని కృష్ణుడు చెప్తున్నాడు. కృష్ణుడు గ్యారంటీ కూడా మీకు పనికి రాకపోతే, అంతకంటే పెద్ద గ్యారంటీ కార్డు నేను ఇష్యూ చేయలేను. అంతే, కృష్ణుడి కంటే పెద్ద గ్యారంటీ కార్డు నేను ఇక్కడ మేము చేయమండి. దాన్ని కృష్ణుడు ఏం చేయలేదు. అయితే ఇచ్చేసి తథాకురు, నాయన నువ్వు చేయకపోతే మానే, నేనేం చేస్తాను. ఆ భాగవతంలో స్మరణ భక్తి అంటే ఇది. ఇదెవడు చేయలేడు. నేను నిరంతరం రామ 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 అనుకుంటే అది స్మరణ కాదు, ఇది. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మా మనుస్మరన్ పరమాంగతి. ఓం అనేటటువంటిది కనుక మీరు ఉపయోగించుకోగలిగితే ది అల్టిమేట్. అందువల్లే అలాంటి వ్యక్తుల్ని మనం రాజాధిరాజ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అని పిలుస్తాం. మీరు వచ్చది కెమిస్ట్రీ చదువుకున్నవాడు కెమిస్ట్రీ అవుతున్నప్పుడు, విశ్వాస విజ్ఞానం తెలుసుకున్నవాడు మహాపురుషుడు అవుతాడు గ్యారంటీగా. అంటే ఇవాళ ఈ సాధన మాత్రమే నేను చెప్పగలిగాను. 8వ అధ్యాయంలో శ్లోకాలు చెప్దాం అనుకున్నాను, టైం సరిపోలేదు. టైం ఉంది, మీరు వింటానన్నా రూలు రూలే. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు, గంట చెప్తానంటే బాగుంది అని 2 గంటలు చెప్పకూడదు, బోరు కొడుతోందని అరగంటలో ముగించకూడదు. చేత ఇవాళ ఇక్కడ ఆపుదాం. రేపు మీరు గీత చదువుతున్నారా రోజు, ఓ 15 నిమిషాలు ఈ సాధన చేసుకోండి. గీతాచార్యుడు కోరుకున్నది అది. ఇంకోటి ఏం చెప్పాడు దాని తర్వాత, ఎం లబ్ధ చాపరం లాభం తర్వాత, ఎస్మిన్ స్థితో న దుఃఖేనా గురుణాపి. ఒకవేళ ప్రారంభవశాత్తు, అసలు అలాంటి ప్రారంభ కర్మలు ఉన్నవాడు ఆధ్యాత్మ జగత్తులోకి రాడు. ఒకవేళ ఉంటే దాన్ని భరించేటటువంటి శక్తి వస్తుంది. గురుణాపి విచాల్యతే. అంచేత ఈ సాధన ముఖ్యం. అంచేత రేపు నేను లెక్చర్ మొదలెట్టే టైంకి మీరు ఈ సాధన 15 నిమిషాలు చేసుకుని ఉంటే 8వ అధ్యాయంలో కొన్ని శ్లోకాలు నేను మీకు ఎత్తి చెప్పాలి. ఈ శ్వాస మీలో ఎలా మారుతుందో అందులో చెప్పాడు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే 8వ అధ్యాయంలో ఆ శ్లోకాలు చదువుకోండి. సహస్రయుగ పర్యంతం అది అనమాట ఆ శ్లోకంలో. ఈ సాధన మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో చెప్పాడు ఆ శ్లోకంలో. ఉందే అర్థం, రేపు నేను అది విడమరుస్తాను నేను. కానీ ఇదంతా ఏంటో భాగవత పరిచయం చెప్పి ఏంటో చెప్తున్నాడు ఈయన. భాగవతం గురించే చెప్తున్నాను. భాగవతంలో స్మరణ భక్తి అని ఒకటి ఉంది. అంచేత ఈ శ్లోకం గుర్తుంచుకోండి. శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం వందనం అర్చనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం, ఇవి 9 భక్తులు. ఈ 9 భక్తులు 9 నాణాలుగా ఆయన ఇస్తే చెప్పుకుంటా అంతే. ఆ 9 నాణాలు శిర్దికి వెళ్ళినా చూడం మనం. నాకు తెలియదు శిర్దికి వెళ్ళి మీరు ఆ 9 నాణాలు ఫ్రేమ్ కట్టి ఉన్నాయి చూశారో లేదో. మీరు చూస్తే ఏముంది, నాతో వచ్చి చూస్తే ఈ వేషాలు వాళ్ళకి చెప్తున్నాను మిగతా వాళ్ళకి చూడండి. అవి తర్వాత మీరు ఊపిరి పీల్చుకుంటున్నారా లేదా, పీల్చుకుంటున్నారు కదా, ఊపిరి చూడమనేగా నేను చెప్తున్నాను. ప్రమాదం ఏమవుతుంది, ఏమవుతు. కానీ ఇందుకు ఎంత ఇష్టమక్కని చెప్తున్నాను, ఎక్కువ లాభం వస్తుంది. కష్టం ఎలాగో అరగంట పడాలి కదా, పడేదేదో ఎక్కువ లాభం వచ్చేటట్టు పడండి అనే తప్ప. కడుపు నిండా తిన్న తర్వాత మీరు ఎలా ఊపిరి పీల్చుకుంటూ ఉంటే ఇది చేయొచ్చు. మీకు అనుమానం వచ్చిందనుకోండి, నేను ఊపిరి పీల్చుకోవటం లేదేమో అని. వేడి పుట్టించాక ఇంకా ప్రతిరోజు సాధనే. ఒకరోజు 2 రోజులతో సరిపోదు అది. కొన్ని సంవత్సరాల పాటు పరిపూర్ణమైనటువంటి నిష్ఠతో చేసుకోవాలి. అది చేసుకోవటానికి చాలా పెద్ద సహాయము ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి సాధన ఉపయోగపడుతుంది. సమంకాయ మీరు శ్లోకం చదివితే లాభంలే, శ్లోకాన్ని ఆచరణలో పెట్టండి. అవునా, తప్పక్కడ జరుగుతుంది. అందుకు చెప్పాను అటెన్షన్ అనగానే మిరట్టే వాళ్ళు అటెన్షన్ లోకి రాకపోతే ఉద్యోగం ఉడుతుంది. ఇంకా శిరుడ్డి అంతేట, మీ రోగాలు పోతే గ్యారంటీగా. హాలీవుడ్ లో అందరి హీరోస్ కి ఈ టెక్నిక్ నేర్పబడుతుంది. అలెగ్జాండర్ టెక్నిక్ అని దాని పేరు. ఇంగ్లీష్ వాడు చెప్పాడు కనుక, గంటకి $50.
చేత నేను $50 అడక్కపోవడం నేను చేసిన తప్పేమో అనిపిస్తుంది. అప్పుడు స్ట్రేట్గా కూర్చుంటారు, $50 ఇచ్చాను. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ప్రపంచంలో పనికిరాని వస్తువుకి విలువ చాలా ఎక్కువ, పనికి వచ్చే వస్తువుకి విలువ ఉండదు. అంచేత పనికి వచ్చేదా పనికి రానిదా అనేది విలువ బట్టి మీరు నిర్ణయించుకోవచ్చు. అమూల్యము అంటే మూల్యము లేనిది అని అర్థం. వజ్రం ఉంది, ఒకడు తన భార్య దగ్గరికి రాత్రి వచ్చి చాలా కష్టంతో సంపాదించాను, నీకు ఈ వజ్రపు ఆహారము అని ఇచ్చాడు. ఆవిడ మురిసిపోయింది, మురిసిపోయి మా ఆయన వజ్రపు ఆహారం ఇచ్చాడు అని అందరికీ చెప్పుకుంది. రెండో రోజు ఆయన కర్మ పాపం, బిల్లు ఉంది జేబులో, డైమండ్ నెక్లెస్ 10 రూపీస్ ఉంది అని. ఇంకేంటండి, నేను నిజమైనటువంటి వజ్రం కాదు ఇది, నన్ను మోసం చేశాను. వజ్రం నిజమైన వజ్రం చాలా ఖరీదుగా ఉంటుంది, కొహినీరు. అసలు ఆ వజ్రం మీరు కొనాలన్నా కొనలేరు, అవి ఎక్కడో ఉన్నాయి అవి అంతే. మీరు దాన్ని మ్యూజియంస్లోనే ఎక్కడో చూడటం, లేకపోతే ఎలిజబెత్ రాణి కిరీటంలో చూడటమే తప్ప అసలు మీరు కొనాలన్నా కొనలేరు దాన్ని. అసంభవం, చాలా ఖరీదైంది. ఒకవేళ మీరు కొని మీరు తీసుకొస్తున్నా మీ ప్రాణానికి ఆపదే, చాలా ప్రమాదం. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, మీకు తెలియకూడదు మీ దగ్గర వజ్రం ఉందని. తెలిసిందంటే డౌట్ఫుల్లే మీరు ఇంటికి తిరిగి వస్తారని. ఖరీదైనటువంటి వజ్రము అది, అంత ఖరీదైనటువంటి వజ్రము మీ ప్రాణానికి ఆపద చేసేటటువంటిదే తప్ప పెద్ద లాభం ఏం కలగలేదు. కానీ మీరు ఒక 50 పైసా కూడా ఖర్చు పెట్టని గాలి, 1 నిమిషం గాలి లేకపోతే ఏమవుతారు, మీరు ఒకసారి ఆపేసుకోండి ముక్కుని. విరుగుగా చెప్పారు ముక్కు బంద్ అని, ఆపేసుకోండి. అది లేకపోతే మీరు జీవించలేరు. కానీ దానికి మీరు ఇచ్చే విలువ ఎంత తెలుస్తుంది, ఎంత విలువ ఇస్తున్నాం. పనికి రాని వాటికి మీరు ఇచ్చేటటువంటి విలువలు, పనికి వచ్చే వాటికి ఇవ్వటం లేదు ఆధ్యాత్మిక తల్లకిందులు. పనికి వచ్చే వాటికి విలువ ఇస్తుంది, పనికి రాని వాటికి విలువ ఇవ్వద్దు. ఉదాహరణ అర్థమైందా? అంచేత మీరు ఎంత డబ్బు పెట్టి ఎంత గొప్పదనుకుంటారో ఖచ్చితంగా అది ఆధ్యాత్మిక దృష్టిలో అంత పనికిరానిది. అంతే కదా ఆధ్యాత్మిక దృష్టిలో. అంచేత ఆ బుర్ర మీరు ఆధ్యాత్మిక క్లాసులు జరుగుతున్నప్పుడు ఆ బుర్ర మీలో ఉండాలి, ఆ మనస్సు మీలో ఉండాలి. లెక్కలు చేసేటప్పుడు ఎక్కలు బాగా రావాలి, సంగీతం నేర్చుకునేటప్పుడు సరిగా ఉపదేశాలు రావాలి. అంతే కదా, అంటే లెక్కలు నేర్చుకుంటున్నప్పుడు ఏది స్మరణలో ఉండాలి, ఎక్కలు స్మరణలో ఉండాలి. సంగీతం పడుతున్నప్పుడు రాగాలు స్మరణలో ఉండాలి. కాదండి, నేను ఎక్కలు అయిపోయిన తర్వాత, లెక్కలు క్లాస్ అయిపోయిన తర్వాత సంగీతం క్లాస్ అవుతుంది కనుక నేను లెక్కల టైం అప్పుడు ఎక్కలు మర్చిపోయి సంగీతం గుర్తుంచుకుంటాను. సంగీతం క్లాస్లో ఏం గుర్తుంచుకుంటాడు, ఎక్కలు గుర్తుంచుకుంటానంటే ఏమవుతాడు, గంగలో అడుగుతాడు. మిమ్మల్ని స్మరణ చేసుకోమంటలో నా ఉద్దేశం 24 గంటలు అది స్మరణ చేసుకోమని కాదు, ఆధ్యాత్మిక క్లాసులో ఉన్నప్పుడు ఇది స్మరణలో ఉంచుకోండి. లెక్కల క్లాస్ అప్పుడు లెక్కలు, సంగీతం క్లాస్ అప్పుడు సంగీతం. ఇంజనీరింగ్ కాలేజీలో చదివే ఒక కుర్రాడు, ఇంతటి రాజస్థాన్ ఉంది, పిలానీలో ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి ఒక కుర్రాడు ఎండాకాలం సెలవుల్లో తన పల్లెటూరుకు వచ్చాడు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఉదాహరణ అన్ని కథలే, కానీ కథలో మీ జీవితాన్ని ఎలా జీవించాలో చెప్తాయి, అందుకు ఈ కథలు వినమనేది. పిలానీలో చదువుతున్నటువంటి అబ్బాయి ఎండాకాలం సెలవుల్లో తన పల్లెటూరులో వచ్చాడు, బోర్ కొట్టింది, టూరింగ్ టాకీస్ ఏదో ఉంటే సినిమాకి వెళ్ళాడు. అక్కడ వాళ్ళ నాన్నగారి స్నేహితుడు ఓ అంకుల్ కనిపించాడు. నాయన ఏం చేస్తున్నావు అని అడిగాడు. వాడు ఏమని జవాబు చెప్తాడు, నేను పిలానీలో ఇంజనీరింగ్ చదువుతానని చెప్తున్నాడా లేకపోతే మీ కళ్ళు కనిపించడం లేదా సినిమా చూస్తున్నానని చెప్తాడా, ఏం చెప్తాడు పిలానీలో? మరి ఇంజనీరింగ్ చదవటం లేదు కదా అప్పుడు వాడు, వాడు ఏం చేస్తున్నాడు అప్పుడు వాడు? అది స్మరణ అంటే సెలవుల్లోనే ఉన్నాడు, సినిమా చూస్తున్నప్పుడు నేను పిలానీలో చదువుతున్నాను, నేను పిలానీలో చదువుతున్నాను, నేను ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్, నేను పిలానీలో చదువుతాను అనుకోని జపం చేయడుగా. కానీ ఎవడైనా అడిగేశారు కదా ఏం స్మృతికి వస్తున్న వాడికి, సినిమా గుర్తు రాదు పిలానీలో స్టూడెంట్ నేను గుర్తుస్తున్నా, అదే స్మరణ అంటే. చేసే చేస్తూనే ఉంటారు, సినిమా చూస్తుంటే సినిమా చూడండి ఎవడవుతున్నాడు. కానీ సినిమా చూస్తున్నా నేను భాగవతం విద్యార్థిని, కానీ అప్పుడు జపం చేసుకోడు, అప్పుడు సినిమా చూస్తాడు. సినిమా చూస్తూ జపం చేసుకుంటే అసలు సినిమాకి వాడటం నువ్వు తప్పు అర్థమవుతుంది. ఎక్కడ చేస్తున్నావు స్మరణ భక్తి అని చెప్పినప్పుడు, నువ్వు సాధన చేస్తున్నప్పుడే ఈ స్మరణ ఉండాలి నీకు. మిగతా టైంప్పుడు ఈ స్మరణ ఉంటే అసలు పనులు జరగవు. అది తప్పు అయిపోయింది. మరి ఎందుకు ఆ తప్పు ఎక్కడ జరిగిందో అర్థం కావటం లే. నిత్య జీవితంలో మీరు ఆ తప్పు చేయకండే, ఏ పని చేస్తుంటే ఆ పని చేస్తూ ఉంటారు మీరు. కానీ మీకు గుర్తుంటుంది నేను వాణ్ణి అని. ఓ డాక్టర్ ఉన్నాడు సినిమా చూస్తున్నాడు, ఏమయ్యా మీరు ఏం చేస్తూ ఉంటారు అంటే సినిమా చూస్తూ ఉంటాను అని అండగా ఏం చేస్తూ ఉంటాడు. మరి ఆ కామన్ సెన్స్ ఇక్కడ ఎందుకు లేదు? మిలిటరీ వాడు మామూలుగా నడుస్తున్నా కూడా వాడి మిలిటరీ యొక్క ముద్ర వాడి నడకలో కనిపిస్తుంది. అలాగే ఈ సమంకాయ శిరోగ్రీవం మీ జీవితంలో కనిపిస్తారు, అది ముద్ర మాత్రమే. చాలా అర్థమవుతుంది, మిలిటరీ వాడు మామూలు వాళ్ళ నడవడు, నడుస్తాడు మిలిటరీ వాడు కాదు, దొంగ మిలిటరీ వాడు అనమాట. ఆ భావం అర్థమైనా నేను చెప్పదలుచుకున్నది ఏంటో, స్మరణ భక్తి అనగానే మీరేమనుకుంటారు అంటే ఏమి చేస్తున్నా కూడా నేను రామ రామ కృష్ణ కృష్ణ అనుకోవాలి అని. డాక్టర్ ఎప్పుడు డాక్టరే, ఇంజనీర్ ఎప్పుడు ఇంజనీరే, కానీ మంచినీళ్ళు తాగుతున్నప్పుడు వాడు డాక్టరే కదా, గాలి పీల్చుకుంటున్నప్పుడు వాడు డాక్టరే, నిద్రపోతున్నప్పుడు డాక్టరే కదా పని. విశ్వజన్మిషన్ అర్థం అది. మరి మామూలు డాక్టర్ అలా జీవించగలిగినప్పుడు ఏ పని చేస్తున్నా డాక్టర్గా, మీరు ఏ పని చేస్తున్నా భగవద్భక్తులుగా ఎందుకు జీవించలేరు? అది స్మరణ అంటే. తెలా అర్థమైందా? అంతే తప్ప మాట్లాడుతుంటే వాసుదేవ వాసుదేవ రామ 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 తప్పంటలే. కానీ భాగవతం చదివేవాళ్ళు ఎత్తుకెదగాలి. ఎప్పుడు ఒకటో క్లాసులోనే ఉంటామంటే ఏట సిఏటి క్యాట్ ఆర్ఏటి ర్యాట్ అంటే, సి కనిపించగానే క్యాట్ అంటే, ఆర్ కనిపించగానే ర్యాట్ అంటే, ఇంకోటి చదువు రాదు అక్కడే ఉండిపోతాడు. ఇందుకు ఈ భగవన్ నామాలు మనం చెప్పుకోవటం ఇది మనసులో ఉండటానికి. ఏ శ్వాస అయితే నేను పీడిస్తున్నానో అదే భగవంతుడు, అది మనకి స్మరణలో ఉండటం లేదు. అసలు శ్వాసే స్మరణలో ఉండటం లేదు. స్మరణలో ఉన్నటువంటి శ్వాస మీకు ఉంటే దాన్ని విశ్వాసము అంటాం. మీకు విశ్వాసం లేదు అంటే అర్థం అది, శ్వాస మీద దృష్టి లేదు. ఈ శ్వాస మీద దృష్టి ఎప్పుడైతే మీకు రావటం మొదలెడుతుందో మీ జీవితాల్లో చమత్కారాలు జరగటం మొదలెడతాయి, గ్యారంటీగా మొదలెడతాయి. ఎలా మొదలెడతాయి? మన రాజమండ్రి దగ్గర తుఫాన్ వచ్చింది ఈ మధ్యనే, రెండేళ్ళు మూడేళ్ల కిందట. సరే కలెక్టర్ ఆ తుఫాన్ అసెస్మెంట్ చేయడానికి వెళ్ళేది. తుఫాన్ ఉంటే అంత పడిపోయి ఉంటాయి, టీలు కాఫీలు అవి కూడా ఏం దొరకవు. కానీ కలెక్టర్ టూర్ ప్రోగ్రామ్, కలెక్టర్కి చీఫ్ మినిస్టర్ ఆర్డర్స్, ఈ 10-15 రోజుల లోపల ఇవంతా కూడా మీరు సర్వే చేసేసి ఎంత నష్టమైందో చూసి దానికి మీరు ప్రాతిపదికలు వేస్తే గవర్నమెంట్ ఏం చేయగలదు, మిగతా వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఏ విధంగా సహాయపడగలవు అంతా నిర్ణయించుకుంటాం తప్ప మీరు లేట్ చేయకండి అని. ఇంకా కలెక్టర్లు మీటింగ్ మీద మీటింగ్ మీటింగ్ మీద మీటింగ్ పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కలెక్టర్ కార్ డ్రైవర్ ఉన్నాడు, వాడికి రాజభోగారి, కలెక్టర్ కార్ డ్రైవర్ కదా. ఇంకా వాడికి టీలు దొరుకుతూ ఉంటాయి, కాఫీలు దొరుకుతూ ఉంటాయి, వాడికి భోజనం దొరుకుతూ, వాడేం ఎత్తుక్కోకలే. పాపం కలెక్టర్కి దొరకపోవచ్చు అది వేరే విషయం, మీటింగ్ లో పడి హడావుతుంది. కానీ వాడి డ్రైవర్ గారికి, మనం వాడిని డ్రైవర్ అని కూడా అనకూడదు, డ్రైవర్ గారికి ఏం జరుగుతాయి? శ్వాసని కనుక మీరు పట్టుకోగలిగితే మీకు అన్ని వనరులు సమకూరుతాయి. అది ఛాలెంజ్, భాగవత తత్వం యొక్క ఛాలెంజ్. నాకు అనారోగ్యంగా ఉంది మాస్టర్, ఇదే మందు. నాకు ఆర్థికమైనటువంటి ఇబ్బంది ఉంది మాస్టర్, ఇదే మందు. అందుకే ఏ ఒక్కటి తెలిస్తే అన్నీ జరుగుతాయో ఆ విద్య అంటాను దీన్ని. కానీ ఆ విద్యలో ఆ సమానంగా కూర్చోటం అనేదే మనం నేర్చుకోలేకపోతున్నాం. శ్వాస గమనించుకోండి, కళ్ళు మూసుకుని గమనించుకోండి, కానీ తర్వాత కళ్ళు తెరుచుకుని కూడా గమనించగలిగే స్థితి వస్తుంది. గమనించండి, అది నేర్చుకోండి. అది నేను ఉండగా నేర్చుకుంటే మీకు వంట పడుతుంది, అది మీరు ఇళ్ల దగ్గర చేసుకుంటే రాదు. అది ప్రాక్టికల్ సైన్స్ లో పెట్టేది అందుకు మీ ఇంటి దగ్గర చేసుకున్నామంటే కుదురుతుందా? ఆధ్యాత్మికత విజ్ఞానం కాకుండా పోవటానికి కారణం ఏంటంటే కబుర్లు ఎక్కువైపోయి ఆచరణ తగ్గింది. నువ్వు తిన్నగా కూర్చుంటే నీ రోగాలు పోతాయి. మీరు 2-3 రోజులు కూర్చొని చూడండి, క్లాసులో ముందుకు వంగకండి వెనక్కి వంగకండి, చూడండి ఏమవుతుందో మీ జీవితాల్లో. మీకు తీరని కోరిక అంటే ఏమీ ఉండదు, అన్ని కోరికలు తీరిపోతాయి. కానీ ప్రాక్టీస్ చేస్తే మొదటి రోజు ఏం అయిపోదు, అయిపోయే వాళ్ళు అదృష్టవంతుడు అవ్వచ్చు కూడా. ఏం చెప్పగలం, మీరు ఇదివరకు జన్మల్లో ఏం చేశారో అడిగి తెలుసు. హిమాలయాల యొక్క గుహలలో, హిమాలయాల్లో ఉండేటటువంటి ఋషులు చేసేటటువంటి సాధన ఇదే, ఇంతకంటే ఇంకే సాధన లేదు, ఏ సాధన లేదు. రావణాసురుడు తపస్సు చేసినా పాపం ఇలాగే కూర్చోవాలి, విశ్వామిత్రుడు తపస్సు చేసిన ఇలాగే కూర్చోవాలి ఓ చెట్టు కింద కదలకుండా వేల వేల సంవత్సరాలు. చివరికి ఏమైంది, వాడు ఏ దేవుడు ప్రత్యక్షం అవ్వాలనుకుంటే ఆ దేవుడు ప్రత్యక్షం అయ్యాడు. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా, ఇలా కూర్చుంటే ఏ కోరికైనా తీరిపోతుందని. కానీ ఒకటే కండిషన్, అది తీరేంత వరకు కూర్చోవాలి. అంత మొండి పట్టుదల మనం పట్టము, పట్టవలసిన అవసరమూ లేదు. కనుక ప్రతిరోజు అరగంట మీరు పొద్దున్న అరగంట సాయంత్రం కూర్చుంటే, కానీ దీన్ని బాగా అభ్యసించి, పొజిషన్ మీకు కరెక్ట్గా లేదు చాలా మందిది. దాపరాయం పడకల్లే సైక్లింగ్ నేర్చుకుంటున్నప్పుడు ఆ బ్యాలెన్సింగ్ అనేది అదే వస్తుంది. ఎవడు నేర్పితే రాదు, మీరు కూర్చుంటే అదే బ్యాలెన్స్ అయిపోతారు. ఇంచేటంటే అది సహజమైనటువంటి మీ స్థితి కనుక, మిగతాదంతా అసహజమే. మనం జీవిస్తున్నటువంటి జీవిత విధానము కేవలము ఇదే సహజమైనటువంటి విధానం. శ్లోకం నాతో చెప్పవద్దు, ఆ శ్లోకం భావన అన్వయించుకోండి మీ శరీరానికి, సెట్ చేసుకోండి. అది శరీరం ముందుకుందో వెనక్కి ఉందో పక్కకుందో మెడ ఎలా ఉందో చూసుకోండి. అది సమం కాయ శిరో గ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. ఇది ఫార్ములా. సమం కాయ శిరో గ్రీవం, శిరస్సు మెడ ముండెము. ఇది స్ట్రైట్ గా ఉంటే ఏం జరుగుతుందో మీరు అర్థం చేసుకోండి. కరెక్ట్ లైన్ లో ఇది పడిందనుకోండి, మెడ శిరస్సు ముండెము. శిరస్సు అంటే ఆలోచనలు, మెడ అంటే వాక్, ముండెము అంటే ఆచరణ. అంటే మనోవాక్కాయ కర్మల ఏకీకరణ ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. అది అర్థం చేసుకోండి, అది ఆ అవగాహనతో కూర్చోండి. ఎంత అద్భుతమైనటువంటి క్షణాలు ఇది. ఆచమనం చేస్తాం మూడు సార్లు మనం, ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. అంతల్లో అర్థం ఇదే, నా యొక్క మనస్సులో ఉన్న ఆలోచనలు వాక్ రూపంలో వచ్చినవి కార్యరూపం దాల్చాలి. మనసులో ఉన్నటువంటి ఆలోచనలు వాక్ రూపంలో బయటకు వచ్చినవి కార్యరూపం దాల్చాలి. వాక్ రూపంలో బయటకు రానివి కార్యరూపం దాల్చవు. తమాషాది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆలోచన మిమ్మల్ని ఏం చేయదు, ఆలోచన వాక్గా మారాలి, వాక్ ఆచరణగా మారాలి. ఈ మూడు జరగటానికి స్ట్రైట్ గా ఉండాలి, కనెక్షన్ కరెక్ట్ గా ఉండాలి. శ్లోకం నాతో చదవద్దు, ఆ భావం అర్థం చేసుకోండి. సమం కాయ ముండెము, శిరో మస్తిష్కము, శిరస్సు గ్రీవం మెడ. సమం కాయ శిరో గ్రీవం ధారయన్ అచలం స్థిర. ఇంకా నేను కదలను మనస్సులో అనుకోండి, అది ఇంకా నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కదలను. కదలనంటే కదలను, ముండికెత్తేశాను. ధ్యానం చేయటానికి కూర్చున్నటువంటి నేను ధ్యాన కాలము పూర్తి అయ్యేంత వరకు ఇంకా కదలను, ఇంకా కదలకండి. దోమలు కుట్టినా చీమలు కుట్టినా ఆ ముండితనం తెచ్చుకోండి మీరు. ఆ ముండితనం ఎప్పుడొస్తుంది, మీరు మనసులో దాన్ని 10 సార్లు 15 సార్లు చెప్పుకుంటూ ఉంటాను. చేత నేను బయటికి చెప్పినది మీరు మనస్సులో అనుకోవాలి, ధ్యానము పూర్తి అయ్యేంత వరకు నేను కదలను. ఎట్టింగే కదలొద్దు, ఫిక్స్ అయిపోయారనమాట. ధారయన్ అచలం స్థిర. ధ్యానము పూర్తి అయ్యేంత వరకు నేను కదలను. మాక్సిమం అరగంట కూర్చుంటాం మనం. ముండికెత్తేయండి, అరగంట కదలని ఏంటి, అంత మామాత్రం చేయలేమా మనం? మన కోరికలన్నీ తీరిపోతాయి, నీకు రోగాలు ఉండవు, సమాజంలో అద్భుతమైనటువంటి పేరు వస్తుంది, ఐశ్వర్యం పొంగి పొరులుతుంది. భగవంతుడంటే ఐశ్వర్యం ఉన్నటువంటి వాడు. వాడు మీ శ్వాసలో లోపలికి వస్తూ ఉంటే మీ ఐశ్వర్యానికి లోటే ఉంటుంది. కదలను, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను కదలను. ఏమైంది ఒక అర్ధగంట మీరు ఓర్చుకోలేరా? ఆ ముండితనం రిపీట్ చేసుకోండి, ధ్యానము పూర్తి అయ్యేంత వరకు నేను కదలను. ధ్యానము పూర్తి అయ్యేంత వరకు నేను కదలను. అది అనుకోవాలి మీరు నోట్తో, అది గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇంటి దగ్గర మీరు కూర్చొని చేసుకుంటున్నప్పుడు మీరు ఇలా చేసుకోవాల్సిందే తప్ప, నేను తొందరగా షార్ట్ కట్ మెథడ్స్ లో చేస్తాను, వంట చేయాలి షార్ట్ కట్ మెథడ్ లో కూర వండిస్తాను అంటే ఎలా జరుగుతుంది? కూర కొనాలి, తెచ్చుకోవాలి, కడగాలి, తొక్కు తీయాలి, సమానంగా ముక్కలు చేసుకోవాలి, అప్పుడు కానీ ఉడికించుకోవాలి. కాదు నేను డైరెక్ట్ గా తొక్కతో ఉడికించేస్తాను. ఇంకా ఈ ప్రాసెస్ మర్చిపోయాం మనం. అందరం ధ్యానం చేసేవాళ్లే తప్ప, ధ్యానం చేయటానికి కావలసిన ఈ మానసిక అనుకూలత మనం మర్చిపోయాం.
సబం కాయ శిరో గ్రీవం ధారయన్ అచలం స్థిర. కదలను కదలను, మెడ ముందుకు వాలకూడదు, మెడ వెనక్కి వెళ్ళకూడదు, మెడ స్ట్రైట్ గా ఉండాలి. ముందుకు వాలిపోతే కరెక్ట్ చేసుకోండి దాన్ని. అలవాటు వల్ల ప్రాబ్లం, అలవాటు లేదు కూర్చోటం, అందువల్ల మీకు ప్రాబ్లం వస్తుంది. కొన్నాళ్ళు మీరు ప్రయత్నం చేస్తే ఒక వ్యక్తిని ముందు పెట్టుకుని కాస్త నేను సరిగా కూర్చున్నావో లేదో చూడండి అంటే రోగాలు ఉండవు మీకు. హాలీవుడ్ యాక్టర్స్ గ్యారంటీ ఇది. సినిమా తారలు చెప్తే తప్ప మీరు వినరుగా. అసలు అడ్వర్టైజ్మెంట్ ఏదైనా కొనాలన్నా కూడా ఏ అమితాబ్ బచ్చన్ ఏ హేమమాలినియో అది వాడుతోంది అంటే మనం వాడతాం కనుక. హాలీవుడ్ యాక్టర్స్ చేస్తారు ఇది. ఇక్కడ ఇందాక వస్తున్నప్పుడు సినిమా పోస్టర్ చూశాను, ఏంటి చాన్ లియో చాన్ బయ్యో, చిరంజీవి గురించి ఏదో చెప్పాడు అతను, కానీ దాని గురించి నేను మాట్లాడటం లేదు. కానీ ఈ సక్సెస్ఫుల్ హీరోస్ యొక్క మెడలు శిరస్సు మీద వాళ్ళు ఎలా పెట్టి మాట్లాడుతున్నారో మీరు గమనం చేసుకుంటే మీకు అర్థమవుతుంది వాళ్ళు ఈ కోర్స్ చేసి ఉంటారు అని. సక్సెస్ఫుల్ వాళ్ళందరూ కూడా వాళ్ళ శిరస్సు మెడ శరీరము ఎలా ఉంటుందో మీరు అబ్జర్వ్ చేయండి. ఫైటింగ్ చేస్తున్నప్పుడు కూడా ఆ స్ట్రైట్నెస్ పోదు వాళ్ళది. అందువల్ల వాళ్ళు హీరోలు అయ్యారు. ఆ పక్కన ఉన్నటువంటి స్ట్రెంత్ మాస్టర్ మెడ తిరిగిపోతూ ఉంటుంది పక్కకి. స్ట్రైట్ శిరస్సు స్ట్రైట్ గా ఉండేదే ముఖ్యమైనటువంటి లక్షణము. మనోవాక్కాయ కర్మల ఏకీకరణ. మహాత్ములకి దుర్మార్గులకి ఉండేటటువంటి తేడా చెప్తూ ఏం చెప్తాడు అంటే, మనస్సేకం వసక్కే వచసేకం కార్యన్యేకం మహాశ్రయ. మహాత్ములది వచస్సు నాకు ఆ శ్లోకం గుర్తు రావటం లేదు, కానీ భావన అర్థమైతేనే కదా మీకు. వాళ్ళ మనసులో ఉండే ఆలోచన చెప్తే మాట ఆచరణ ఒకేలాగా ఉంటుంది. మిగతా వాళ్ళది ఆచరణ ఒకలాగా ఉండదు. ఇంత స్ట్రైట్ గా కూర్చోండి. ఇక్కడికి వచ్చాక ఈ క్లాసులో మీరు మీరు పక్క వాళ్ళు అందరూ కూడా అది స్ట్రైట్ గా కూర్చోవటం నేర్చుకోండి. ఇది చెప్పి ఇది ఇంత గొప్పదేని చెప్పినప్పుడే కూర్చోలేనటువంటి మన యొక్క ప్రారంభ కర్మ ఎంత బలవత్తరమైనదో మీరు అర్థం చేసుకోండి. కూర్చోలేకుండా ఉన్నాం స్ట్రైట్ గా. నిరాశ మాత్రం వద్దు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మనం కూర్చోలేకపోవటం మన ప్రారంభ కర్మ. ప్రారంభ కర్మ అంటే ఏంటి? ఇది వరకు చేసినటువంటి కర్మ. అది పోవాలంటే ఇప్పుడు కరెక్ట్ చేసుకోండి. ప్రారంభాన్ని మార్చుకోవచ్చు కానీ కష్టపడాలి. ఆ మానసిక స్థితి తర్వాత ఏం చేయాలి? సంప్రేక్ష నాసికాగ్రంశం. కళ్ళు మూసుకుని మీ ముక్కు మీద ధ్యానం ఉంచుకోండి అంటాడు. ముక్కు మీద ధ్యానం ఎందుకంటే ముక్కు ద్వారా శ్వాస లోపలికి వెళ్తూ ఉంటుంది, బయటకు వస్తూ ఉంటుంది. దాన్ని మాత్రమే గమనించుకోండి. సంప్రేక్ష నాసికాగ్రంశం దిశశ్చ నవలోకయన్. ఇంకా కళ్ళు తెరవద్దు. అందుకని ఇప్పుడేంది కదలను అని ఎలా నిర్ణయించుకున్నారో ఇప్పుడు మీరు మనసులో అనుకోండి, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను కళ్ళు తెరవను, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను కళ్ళు తెరవను. ముందుకేసేయండి. రాజు కంటే మొండేవాడు బలవంతుడు. ఈ అరగంట సేపే నేను మళ్లీ మళ్లీ మీతో చెప్తున్నాను. స్మరణ అంటే 24 గంటలు మీరు చేయక్కర్లే, కానీ అరగంట సేపు మాత్రము దిశానవలోకయ. ఇంకా నేనేమీ ఆలోచించను, ఏమైపోతోంది, నా ఆరోగ్యం ఎలా ఉంది, నా పిల్లవాడు ఎలా ఉన్నాడు, నా ఆయన ఎలా ఉన్నాడు, మా అత్తగారు ఏం చేస్తుంది, ఈ అరగంట సేపు నేను ఆలోచించను. ఈ అరగంట సేపు నేనేం ఆలోచిస్తాను అంటే ఏమీ ఆలోచించను, శ్వాసను గమనిస్తూ ఉంటాను. శ్వాస లోపలికి వెళ్తుంది, శ్వాస బయటికి వస్తుంది, శ్వాస లోపలికి వెళ్తుంది, శ్వాస బయటికి వస్తుంది. మీరు ప్రాణాయామం చేయటం లేదు. శ్వాస ఎక్కువ పీల్చుకోవద్దు, తక్కువ పీల్చుకోవద్దు. ఇన్ని సంవత్సరాలు బట్టి మీరు శ్వాస ఎలా పీలుస్తున్నారో ఈ క్షణంలో కూడా అలాగే పీల్చుకోండి. అది చాలా జాగ్రత్తగా గమనించుకోండి. ఈ సూచన ఎక్కువగా గాలి పీల్చుకోవడానికి ప్రయత్నం చేయొద్దు, తక్కువగా గాలి పీల్చుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. దాని కర్మాన్ని దాన్ని వదిలేయండి. ఇన్ని సంవత్సరాలు బట్టి శ్వాస గాలి పీల్చుకుంటూనే ఉన్నాగా, అలాగే పీల్చుకోండి. కానీ ఇన్నాళ్ళు మీరు విశ్వాసము లేకుండా గాలి పీల్చారు, ఇప్పుడు విశ్వాసముతో గాలి పీలుస్తారు. విశ్వాసము అంటే ఏం చెప్పాను నేను? శ్వాస మీద దృష్టి ఉన్న శ్వాస, విశేషమైనటువంటి శ్వాస విశ్వాసము. ఇది విశేషమైనటువంటి శ్వాస. లోపలికి వెళ్తుంది ఆ శ్వాస, బయటకు వస్తుంది. ఎంత అద్భుతమైనటువంటి ప్రక్రియ మీ జీవితంలో జరుగుతుందో అనుక్షణము గమనించుకుని మీరు కులకించాలి. అసలు మీకు అర్థమవుతే ఆ శ్వాస ఏం చేస్తుందో మీ శరీరంలో, మీ ప్రాణాలను నింపుతుంది. ఆ శ్వాస ఎప్పుడు ఆగిపోతుందో మనం చచ్చిపోతున్నాం. మన ప్రాణాలకి ఆధారమైనటువంటి శ్వాస. గయాన్ త్రాయతీతి గాయత్రి.
అది మన ప్రాణాన్ని రక్షిస్తోంది కనుక దీన్ని అజపాగాయత్రి అంటాం. పులకింత ఉండాలి, మీరు అజపాగాయత్రి అనుకుని వదిలేస్తే లాభం లేదు. ప్రతి శ్వాసతో మీకు భగవంతుడి యొక్క ప్రతిజ్ఞ గుర్తుండాలి. నాతో పాటు శ్లోకం చదవద్దు, అర్థం చేసుకుని మీరు శ్వాస గమనిస్తున్నప్పుడు ఈ భావనతో గమనించాలి దాన్ని. నాతో పాటు శ్లోకం చదవకండి, ఆ భావన అర్థం చేసుకోండి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ధర్మ గ్లాని, బ్లడ్ లో ఆక్సిజన్ ఎక్కువ ఉండాలి, కార్బన్ డైఆక్సైడ్ తక్కువ ఉండాలి, రోగ కణాలు ఉండకూడదు, ఇస్నోఫీలియా ఎక్కువ ఉండకూడదు, థ్రాంబోసైట్స్ ఏదో రకరకాల పేర్లు డాక్టర్లు చెప్తారు, అదేది ఎక్కువ ఉండకూడదు. ఎక్కువ ఉంటే ఏమైందనమాట, ధర్మగ్లాని జరిగింది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య, ఎప్పుడైతే మీ శరీరంలో ఈ అవాంఛనీయత, ఈ అసహ్యకరమైనటువంటి పరిస్థితులు, మీకు బాధ కలిగించేటటువంటి పరిస్థితులు ఎక్కువైపోతాయో, అప్పుడేమవుతుంది, తదాత్మానం సృజామ్యనం, అప్పుడు ఆ భగవత్ శక్తే శ్వాస రూపంలో మీలోకి వెళ్లి ఆ రోగాన్ని తీసేస్తోంది. అప్పుడు మీరు బతికి ఉండరు, ఏ డాక్టర్నైనా అడగండి చెప్తాడు. అనుక్షణము మహాభారత యుద్ధం జరుగుతోంది, మన శరీరంలో విషాణువులు లోపలికి వస్తూ ఉంటాయి, మనలో ఉన్నటువంటి రక్త కణాలు వాటితో యుద్ధం చేస్తూ ఉంటాయి, చచ్చిపోతూ ఉంటాయి, అదే యూరిన్లోనూ వాటిలోనూ పుట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ చచ్చిపోయిన కణాలు ఎక్కువైపోతే పసిగా పసిగా మారుతాయి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్య పరిత్రాణాయ సాధూనా. మన లోపల సాధన చేసేటటువంటి హార్మోన్స్ ఉంటాయి, పిట్యూటరీ గ్లాండ్, పీనియల్ గ్లాండ్, థైరాయిడ్, రకరకాలైనటువంటి గ్లాండ్స్ గురించి మీలో చాలా మంది తెలుసు. వాటిని సాధువులు అంటాం. సాధువులు అని ఎందుకు అంటాం అంటే సాధిస్తాయి కనుక మన శారీరక ఆరోగ్యాన్ని అవి లైన్ లో పెడతాయి. పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతాం, నువ్వు చేసిన దుష్కృతం ఏంటి అంటే సమంకాయ శిరోగ్రీవంలో లేవు, అది కరెక్ట్ గా ఉంచుకుంటే అవి పోతాయి. వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. యుగే యుగే అంటే శ్వాస ప్రశ్వాస, శ్వాస ప్రశ్వాస. యుగము అంటే జంట అని కూడా అర్థం ఉంది, యుగ్మము అని కూడా అర్థం ఉంది. ఉచ్ఛ్వాస నిశ్వాసను మీరు ఎప్పుడైతే చేస్తారో ఈ మహాభారతం మీ శరీరంలో జరుగుతోంది. పులకించండి, ఎంత గొప్పదైనటువంటి మీకు తెలియకుండా జరుగుతోంది ఇదంతా. మీరు అనుకుని చేయగలనే ఇది, మీరు అనుకుని చేయగలిగితే యోగులవుతారు. ఇంకట మీ ఆరోగ్యం బాగోలేదు, కరెక్ట్ చేసేస్తుంది. పిల్లలు లేరు, ఖచ్చితంగా పిల్లలు పుడతారు. పిల్లలు మాట వింటలేదు, ఖచ్చితంగా పిల్లలు మాట వింటారు. కానీ తంత్ర కాదు ఇది, వాళ్ళకి పనికి రానటువంటి పనులు బలవంతంగా చేయించలేరు. దీంతో విశ్వామిత్రుడు వాళ్ళు బలవంతంగా రావణాసురుడు చేత ఏదైనా చేయించగలిగారా? అంటే ఇక్కడ బలవంతం ఏం లేదు, వాళ్ళకి ఇష్టం అవుతేనే చేస్తారు. అంచేది ఒక తంత్ర ప్రయోగం ఏం కాదు, అది అర్థం చేసుకోండి. మీ శ్వాస ప్రయోగం అంతే, మీ ఉచ్ఛ్వాస నిశ్వాసాల యొక్క ప్రయోగము ఇది. రాముడికి విశ్వామిత్రుడు బల అతి బల అనేటటువంటి పేరుతో రావణ సంహారానికి ముందు ఇచ్చాడు. తాడకి కంటే ముందు లోపలికి వెళ్లేటటువంటి శ్వాస బల అది లోపల అతి బలాగా పనిచేస్తుంది, అద్భుతంగా పనిచేస్తుంది. ఎన్ని రోగాల్ని నాశనం చేస్తుందో, ఎన్ని రోగాల్ని సమన్వయం చేస్తుందో అది. అందుకనే అది అతి బల ఉచ్ఛ్వాస నిశ్వాసం. అది గమనించుకోండి, నేను చెప్పినటువంటి మాటలు మీరు ధ్యానంలో కూర్చుని ఆ శ్వాసను గమనిస్తున్నప్పుడు దీన్ని ఊహించుకోండి. మీరు రాస్తారు ఏంటి తేడా, ఆ కర్మకాండ వెనకాతల ధ్యానం ఉంది. మనం కర్మకాండలు మాత్రమే చేస్తున్నాం, ధ్యానాన్ని వదిలేశాం మనం. అంతా చిన్నపిల్ల స్టెటోస్కోప్ పెట్టినట్టే ఉంటుంది మంది, అర్థం చేసుకోండి. ఇది ఇంకో మూడు రోజులే ఉందనుకుంటాను అది. ఈ మూడు రోజుల్లో ఇది నేర్చుకోండి, నిజమైనటువంటి భాగవత ధర్మం ఇది. మొత్తము శ్వాసను ఎలా ఉపయోగించుకోవాలో తెలిపేదే శాస్త్రము. శ్వాసను మీరు ప్రయోగం చేయగలిగితే అస్త్రము అవుతుంది. బ్రహ్మాస్త్రము, వరుణాస్త్రము, నాగాస్త్రము, ఆగ్నేయాస్త్రము, ఇవంతా శ్వాసే. గట్టిపోచ తీసుకుని రాముడు బ్రహ్మాస్త్రంగా ప్రయోగించాడంటే గట్టిపోచ బ్రహ్మాస్త్రం అవుతుందా? ఈ శ్వాసే, ఈ శ్వాస మొత్తము. కామధేను అనుకోండి, కల్పవృక్షం అనుకోండి, ఏదైనా అనుకోండి, శ్వాసే. కానీ మనం ఎంత బలహీనమో చూసుకోండి, అది చూసుకోమని చెప్పి చేయిస్తున్నా చేసుకోలేకపోతున్నాం. కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు, ఒళ్ళు నొప్పులు అన్ని పోతాయి దీంతో. కష్టపడాలి ముందు అంతే మానసిక స్థితి. అందుకే ఏం చెప్పాను, ఎప్పుడు మీరు అరగంట సేపు కూర్చునే ముందు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కదలను, కదలనగాక కదలను, నేను ముందుకెత్తేశాను. ఎవరు పిలిచినా సరే ముందు చెప్పేయండి, అది ఈ అరగంట వరకు నన్ను డిస్టర్బ్ చేయొద్దు, లేదా ఎవరు లేవనటువంటి టైంలో సెట్ చేసుకోండి. కానీ ఇంకా కదలకండి, కూర్చున్నాను. దాని తర్వాత కళ్ళు తెరవకండి. ఈ రెండు నియమాలు మీరు పాటించి తీరాల్సిందే. దాని తర్వాత ఏంటి, మధ్య మధ్యలో మీరు చూసుకుంటూ ఉండాలి, సమం కాయ శిరో గ్రీవం ధారయన్ అచలం స్థిర, చూసుకోండి స్ట్రైట్ గా ఉండు లేదు. మధ్య మధ్యలో అది చాలా అవసరం, కొత్త కదా, అలవాటైపోయాక ఇంకా అసలు ఇవే అక్కర్లే, అది ఆటోమేటిక్ గా జరిగిపోతుంటుంది. అలవాటు కానంత వరకు మాత్రమే ఇది చేసుకోవాలి. మరి ఇది కరెక్ట్ గా జరుగుతుందా లేదా ఎలా తెలుస్తుంది మాస్టర్? మీ జీవితాలలో మార్పు వస్తుంది, మీ చుట్టుపక్కల మార్పు వస్తుంది, విచిత్రంగా వస్తాయి మార్పులు. అది మీరు ఊహించలేరు, అది ఆ మార్పులు ఎలా వస్తాయో. కానీ అన్ని పాజిటివే, శ్వాస లోపలికి వెళ్తుంది, బయటికి వస్తుంది. ఆ శ్వాసను గమనించుకోండి, ఆ శ్వాస రెండుగా చీలి కుడివైపు మూడు భాగాలుగా, ఎడమవైపు రెండు భాగాలుగా కూడా మారుతోంది. దాన్నే పంచ ప్రాణాలు అంటాం, ప్రాణాపాన వ్యాన ఉదాన సమానాలు. అవన్నీ మీకు అనుభూతులు వస్తాయి, మీరేం నోట్తో లైన్ కౌంట్ చేయక్కర్లే. మీరు మీరు స్మృతిలో ఆ శ్వాసను చూసుకుంటూ ఉంటే అవి ఆటోమేటిక్ గా మీకు. 8వ అధ్యాయంలో కొన్ని శ్లోకాలు నేను మీకు చెప్తానన్నాను. స్మరణ అన్నది మాత్రం గుర్తుంచుకోండి, మనసులో బాగా బాగా గుర్తుంచుకోండి, శ్వాసను గమనించటే స్మరణ, శ్వాసను గమనించటే స్మరణ. అది భగవద్గీత 8వ అధ్యాయంలో ఎలా చెప్పాడో వినండి. స్మరణ్ ముక్త్వా కళేబరం యప్రయాతి సమద్భావం యాతి నాత్యత్ర సంశయః, అంతకాలే చ మామేవ స్మరణ్ ముక్త్వా కళేబరం. కళేబరం అంటే ఏంటి? శరీరమే కదా. స్మరణ స్మర అంటే ఏంటని చెప్పాను, శ్వాస అని కదా. అంతకాలం అంటే ఈ శరీరానికి అంతకాలం ఎప్పుడు వస్తుంది? శ్వాస వదిలేసినప్పుడు, అంతే కదా. అంచేత మీరు శ్వాస ఎప్పుడు వదిలేసినా అది అంతకాలమే. ప్రాణాయామంలో దాన్ని రేచకం అంటాం, భగవద్గీతలో దాన్ని అంతకాలము అన్నాడు. అంచేత అంతకాలం అంటే ప్రాణం పోయే కాలం కాదు. ఈ కళేబరం నుంచి ఎప్పుడు ఎప్పుడు మీరు శ్వాస వదిలినా ఆ శ్వాస అంతకాలం, ఆ శ్వాసకి భావం అర్థమవుతుంది కదా. మనం శ్వాస పీల్చుకుంటున్నాం, శ్వాస వదులుతున్నాం. శ్వాస లోపలికి పీల్చుకుంటే జన్మ, శ్వాస వదిలితే మృత్యువు. అది జరుగుతూ ఉంటుంది, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ జరుగుతూ ఉంటుంది, జీవిస్తూ ఉంటాం. అంతకాలే చ మామేవ స్మరణ్ ముక్త్వా కళేబరం యప్రయాతి సమద్భావం యాతి నాత్యత్ర సంశయ. ఈ శ్వాస వదులుతున్నప్పుడు ఈ భగవంతుణ్ణి కనుక మీరు గుర్తుంచుకోగలిగితే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అనే స్థితి మీకు వచ్చేస్తుంది. ఇందాక నేను అదే చెప్పాను కదా, మీరు శ్వాస పీల్చుకుంటున్నప్పుడు ఇన్ని చమత్కారాలు మన శరీరంలో జరుగుతున్నాయి. అసలు మీరు జీవించి ఉండటానికి కారణం ఏంటి అంటే ఆ శ్వాస మీ రక్తాన్ని శుద్ధి చేయటం. ఆ శ్వాస మీ రక్తాన్ని శుద్ధి చేయలేకపోతే మనం జీవించి ఉండలేము, రోగం అంటాం దాన్ని. కానీ శ్వాస మీ నెత్తుల్ని శుద్ధి చేస్తుంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది అర్థం చేసుకుంటే అసలు భాగవతంలో భక్తి అనేది ఏంటో మీకు అర్థమవుతుంది. మీ రక్తాన్ని ఏది శుద్ధి చేస్తుంది? ఆక్సిజన్, శ్వాసలో ఉన్నటువంటి ఆక్సిజన్. ఆక్సిజనే ప్రాణం ఇవ్వగలిగితే చనిపోయిన వాడికి ఆక్సిజన్ పంప పెట్టి కొడితే బతికిపోవాలిగా, బతకడగా. అంటే శ్వాసతో పాటు ఇంకోటి ఏదో వెళ్తోంది, దాన్ని ప్రాణం అంటాం మనం. ఈ ప్రాణము ఎలాగైతే ఆక్సిజన్ మీ నెత్తుల్ని శుద్ధి చేస్తుందో ఈ ప్రాణము మీ భావాలను శుద్ధి చేస్తుంది. అది మనం గమనించుకోవటం లేదు. భావాలు మారాలి, భావనే కదా. యద్భావం తద్భవతి, నమ్మితే శివుడు, నమ్మకపోతే రాయి. అందులో ఏం లేదని మీకు ఎప్పుడైనా అర్థం కావటం లేదా? శివలింగంలో ఉందా ఈ ఫోటోలో సాయి ఉన్నారా? సాయి అంటూ తెలియని వాడికి అసలు ఏం తెలియదు అది. అది మీకు భావం అర్థమవుతుంది కదా. అంచేత మీరు ఆ శ్వాస వదులుతున్నప్పుడు ఎప్రయాతి సమద్భావం యాతి నా చిత్ర సంశయ, మీరు ఏ భావంతో శ్వాస వదులుతారో అక్కడికి మీరు వెళ్ళిపోతారు. చాలా విచిత్రమైనటువంటి, ఎంత ప్రమాదకరమైనటువంటి సాధన అంటే తప్పు వాళ్ల చేతిలో పడిపోతే కొంపలంటి పోతాయి. నువ్వు శ్వాస వదులుతున్నప్పుడు నేను అమెరికాలో ఉండాలి అనుకుంటే నువ్వు అమెరికాలో ఉంటావు అని చెప్తుంది ఆ శ్లోకం. నీకు అర్థం అవుతే నా సంశయ, నీకు అనుమానం వస్తుందేమో ఏంటో వెళ్ళేలా చెప్తున్నాడు వీడు, గాలి ఇక్కడ వదిలితే అట్లా వెళ్ళటం ఏంటని. భగవద్గీత అక్షర బ్రహ్మ యోగం చదువుతాం కానీ అది చదివినంత మీలాంటి వాళ్ళకి ఇది అర్థం అవుతుంది. అసలు చదవని వాళ్ళకి నేను ఏం చెప్తా? ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే ఇది నేను ఇక్కడ చెప్తున్నాను కనుక. ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అంటే నేను అసలు చెప్పక ముందే మీరు అందుకుంటున్నారు. అందుకుంటే అసలు ఇది ఎంత గొప్పదో, మీకు కష్టంగా ఉంది ఎక్కడో చోట ఉండటం, మీరు శ్వాస వదిలేటప్పుడు కనుక మీరు కరెక్ట్గా వదలగలిగితే మీరు మాయం అయిపోతారు. నేను చూశాను అలాంటి సంఘటనలు. యానిబెసెంట్ పేరు విన్నారా మీరు? కొంతమంది అయినా విన్నుంటారు. యానిబెసెంట్ థియోసాఫికల్ సొసైటీ యొక్క స్థాపకురాలు. కానీ అంతకంటే గొప్పది మనం కృతజ్ఞత ఆవిడ చూపించవలసింది అవసరం ఏంటి అంటే, అసలు కాంగ్రెస్ పార్టీ పెట్టింది ఆవిడ, భారతదేశానికి స్వాతంత్రం రావాలి అనే ఆవిడ వ్యూమ్. మూడో అతను పేరు గుర్తు రావట్లేదు, నేను ముగ్గురు విదేశీయులే. భారతదేశానికి స్వాతంత్రం రావాలి అని కాంగ్రెస్ పార్టీ పెట్టింది విదేశీయులే. అంటే విదేశీయులే దానికి లీడర్గా ఉంటే మంచిదేమో కర్మ సిద్ధాంత ప్రకారం, కానీ అది పాలిటిక్స్ లోకి వెళ్తున్నాం మనం, పాలిటిక్స్ లోకి వెళ్ళొద్దు. యానిబెసెంట్ ఇలాగే ప్రచారం చేస్తూ ఉండేది. థియోసాఫికల్ సొసైటీ అంటే బ్రహ్మజ్ఞానము అని ఇంగ్లీష్ లో, అంటే ఆత్మవిద్య గురించి చెప్పేటటువంటి సంస్థ. లండన్లో ఒక విశేషమైనటువంటి కారణం వల్ల ఒక నైట్ క్లబ్ కి వెళ్లాల్సి వచ్చింది ఆవిడ. నైట్ క్లబ్ అంటే తెలుసు కదా ఎలాంటి ఉంటుంది, దూదమాటం గుండాలు అందరూ ఉంటారు. నిన్ను వెళ్ళింది అక్కడికి, ఎవరిని కలుసుకోవాలనుకుందో వాడు రాలేదు. ఆవిడ ఒక్కత్తి పాపం బయట నుంచి నుండి గుండాలు వచ్చారు. ఆవిడకి ఆవిడ గురువు చెప్పిన మాట ఒకటి గుర్తుంది, ఎప్పుడైనా నీకు భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చి నువ్వు కనుక ఆ పరిస్థితుల నుంచి నీ అంతటా నువ్వు బయటపడలేవు అని అనిపిస్తే నన్ను తలుచుకో, తలుచుకుంది. సడన్ గా మాయం అయిపోయింది ఆవిడ, అక్కడ లేదు. రెండు రోజులు అవతల నుంచునుంది, గుండాల మధ్య ఆవిడ లేదు. సంభవమే భావము, ఆ భావము లేదు. ఇందాక కూర్చుంటారు, ఆ శ్వాసే భగవంతుడి యొక్క శక్తి. మీకు అర్థమవుతుంది అసలు ఆ చిన్న ప్రిన్సిపల్ మీ శరీరంలో ఎన్ని మార్పులు తెచ్చేస్తుందో. ఊపిరి పీల్చుకుంటున్నారుగా అంతేగా మీరు, కానీ ఏం చేస్తుందని మీ జీవితాన్ని నిలబెడుతుంది, మీ రోగాల్ని పోగొడుతుంది. ఎవ్రీథింగ్ మీ శరీరంలో ఉన్నటువంటి అంతా అదే చేస్తుంది. నయా పైసా అడగకుండా మన శరీరంలో రక్తనాడులు పొడవు కనుక మీరు డాక్టర్ని అడగండి చెప్తారు. ఒక లైన్లో పెట్టుకుంటే 6,000 మైళ్ళ పొడవు ఉంటాయి మన శరీరంలో ఉన్నటువంటి రక్తనాడులు. 5-4 అడుగులు ఎత్తు మనిషిలో పంప్ ఎంతుంది? ఇంత. మనం పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు ఆగకుండా పంప రోజుకి 6,000 మైళ్ళ దూరానికి రక్త ప్రసరణ చేస్తుంది. అది తెలుసు ఎంత మ్యాజిక్. అది కన్యూ ఇమాజిన్ అయితే మున్సిపాలిటీ వాళ్ళని అలాంటి పంప్ ఒకటి పెట్టించమని చూద్దాం. ఆకూడదు ఎప్పుడు, 24 అవర్స్ పంప ఆడాలి. మళ్ళా ఏదైనా రోగం వస్తే దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. అంత ఆటోమేటిక్, భగవంతుడు తప్ప అవుట్ చేయగలది. మరి మీకు ఆ భావం వస్తుందా శ్వాస వదులుతున్నప్పుడు? ఈ శ్వాస వదిలినప్పుడు మీలో ఉన్నటువంటి విష వాయువులు ఎలా బయటైపోతున్నాయో మీలో ఉన్నటువంటి చెడు భావనలు కూడా పోతాయి మీరు దాని వైపు చూస్తే. చూడకపోతే ఎవడు మాత్రం ఏం చేయలేదు. ఇందాక నేను చాలాసార్లు చెప్తాను, ఉదాహరణ మన చుట్టుపక్కలే ఉంటాయి 2-3 స్తంభాలు. రోజు అక్కడికి వచ్చి కూర్చుంటాం, ఎన్ని స్తంభాలు ఉన్నాయంటే చెప్పలేము, ఎందుకంటే చూడం కనుక. చూస్తే సాధనం చేయకలే, శ్వాసని గమనించండి. ఈ తేడా అర్థం చేసుకోండి. పరిస్థితులు మారాలి అంటే, మీరు ఆరోగ్యవంతులు అవ్వాలి అంటే ఆరోగ్యకరమైన శ్వాస బయటకు వదలండి. ఎలా వదులుతాం? నేను ఆరోగ్యవంతుణ్ణి, దానికే ఈ ప్రాణాయామంలో తర్వాత ఉచ్చతర స్థాయి ప్రాణాయామంలో అజప గాయత్రిలో సోహం అని చెప్తాం. ఆ భగవంతుడే నేను, ఆ భగవంతుడే నేను, భగవంతుడిగా మారిపోతాం. ఈ శ్లోకం అర్థం అవుతుందా ఇప్పుడు? జాగ్రత్త చూడండి. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం ఎప్రయాతి సమద్భావం యాతి నాత్యత్ర సంశయ. అంచేత ప్రాణాయామంలో మీరు మీ భావనలు కలిపి ప్రాణాయామం చేయగలిగినప్పుడు ఏ ఫలితాలైనా సృష్టించవచ్చు. కొంతమంది మహాత్ములు ఉఫ్ఫని శ్వాస వదులుతారు, చేతిలో ఉన్న వస్తువు మాయనైతే ఇంకో వస్తువు వచ్చేస్తుంది. విన్నారా కనీసం ఇది? కొంతమంది చూసి కూడా ఉండొచ్చు. శ్వాస వదిలేటప్పుడు భావం, ఏ భావంతో వదులుతావో అది నీ చేతిలోకి వస్తుంది. భగవద్గీత 8వ అధ్యాయంలో ఆ శ్లోకంలో అంతా చెప్పారు, కానీ మొత్తం చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే, చెప్తే ఏమవుతుందో మీరు ఊహించుకోండి. మన యొక్క ఎంత నీచమైన మానసిక స్థితి అంటే, మనం భగవంతుణ్ణి అడగటం కూడా మనకి చేత కాదు. ఇద్దరు స్నేహితులు తపస్సు చేసుకుంటున్నారు, ఎదురెదురుగా ఒకడు ఉత్తరం వైపు కూర్చొని ఒకడు దక్షిణం వైపు కూర్చొని. సరే, విష్ణు ప్రత్యక్షమయ్యాడు, తెలుసుగా ఈ కథ మీకు. అయినా వినండి, ఎందుకైనా మంచిది, కథలు గుర్తుంచుకోండి. ఆ పని మీరు చేయకండి. విష్ణు ప్రత్యక్షం అయితే దక్షిణ వైపు కూర్చున్న వాడి దగ్గర, నాయన వరం కోరుకో అన్నాడు. నేను కాదండి వరం కోరుకోవటం, మా ఆవిడ నన్ను ఎప్పుడు తిడుతూ ఉంటుంది, మీ స్నేహితుడు చాలా తెలియనివాడు, వాడిని చూసి నేర్చుకొని, వాడు సాధన కూర్చున్నాడు కనుక నేను సాధన కూర్చున్నాను అని చెప్తే నేనేం అడగను. వాడేం అడుగుతాడో దానికి సింపుల్ గా రెట్టింపిచ్చేయండి చాలు నాకు, వాడు చాలా తెలియనివాడు కనుక అన్నాడు. సరే రైట్ అన్నాడు. అటువైపు వెళ్ళాడు. అటువైపు వెళ్ళగానే వాడిని వరం కోరుకోమన్నాడు. వాడు వరం కోరుకోవచ్చుగా, అది కోరుకోలేదు. నా స్నేహితుడు ఏమడిగాడు? ఏమడిగాడయ్యా, నువ్వు నీకు ఏదిస్తే అది రెట్టి ఇచ్చేయమన్నాను, ఇచ్చేస్తానన్నాడు. అలాగా స్వామి అన్నాడు. ఓ పంచేయండి, నాకు ఒక కన్ను తీసేయండి అన్నాడు. ఏముంది, వాడికి రెండు కళ్ళు పోయాయి, వీడికి ఒక కళ్ళు పోయింది, పోట ఇద్దరికి ఖాయం. ఏం చేస్తాం మన మానసిక స్థితి అది. అంచేత ఆ మానసిక స్థితి రానంత వరకు కూడా భగవద్గీతలో ఈ రహస్యాలు ఉంటాయని బయటపడవు. బయటపడినా మీరు ఉపయోగించి, నేను ఇంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారు? ఇది దిగ్గానే మీరు అసలు మిమ్మల్ని మర్చిపోతారు, గ్యారంటీ అది. అక్కడ ఎక్కడికో వెళ్తే ఏదో పరీక్ష రాస్తే ఏదో 100 రూపాయలు ప్రమోషన్ వస్తుందా అంటే, దాన్ని చదువుకోవటానికి రోజుకు 2 గంటలు మీరు రెడీ తప్ప, రోజుకు 1 గంట ఇది చేసుకోండి అంటే ఖచ్చితంగా మేము చేసుకోం. ఆ ధైర్యంతో నేను మీకు చెప్తున్నాను. నేను రహస్యాలు చెప్పేస్తే కొంపలేని అంటుకుపోవు. మా వాళ్ళు చాలా మంచివాళ్ళు, విలువైన వాటికి విలువ ఇవ్వరు, విలువ లేని వాటికి విలువిస్తారు. వజ్రాలు కావాలి తప్ప అమూల్యమైనటువంటి వాయువు అక్కర్లేదు మా వాళ్ళకి అని నాకు తెలుసు. కానీ ఏమో, ఏ పుట్టలో ఏ పావుందో, మీలో ఎంతమంది మారగలుగుతారు? అందరూ మారితే నేను చాలా ఆనందిస్తాను. భావాలు మారాలి, భావ సంశుద్ధి రీత్యేత. భావశుద్ధి లేకుండా మాత్రము ఎంత విన్నా ఒకటే, ఏముండదు. ఇచ్చేట శ్వాస వదిలేటప్పుడు వాసుదేవ సర్వమితి అని రాదు, నాకేం లాభం అని వస్తుంది శ్వాస, అది మర్చిపోగలగాలి మీరు. అంత కాలేచ మామే వా స్వరం ముక్వా కలేవరం ఎ ప్రయాతి చందేయం సయాతి పరమాంగతి. దాని తర్వాత చూడండి, యమ్యం వాపి స్మరణ్ భావం త్యజం చంతే కళేవరం కంత మేవేతి కౌంతేయ సదా తద్భావ భావిత. మీకు ఏం కావాలని కోరుకుంటున్నావో శ్వాస ద్వారా నువ్వు పొందవచ్చు. ఖచ్చితంగా ఆరోగ్యం కావాలని కోరుకుంటారు కదా, అమ్మాయికి పెళ్లి కావాలని కోరుకుంటారు కదా, అబ్బాయికి ఉద్యోగం రావాలని, ఇంకో ఆలోచన మీకు ఎలాగో రాదు కనుక ఈ కోరికలన్నీ గ్యారంటీగా తీరిపోతాయని గ్యారంటీ నేను కాదు ఇచ్చేది, ఈ శ్లోకాలు ఇస్తున్నాయి. కానీ కండిషన్ ఒకటే, సమం కాశీరు. ప్రశ్నే లేదు, స్థైర్యంగా కూర్చోండి. మరి ఇప్పుడైనా కనీసం ఇంత లాభాలంటే అలవాటమ్మా, అంతకంటే ఏమైంది లేదు అనుకోకండి. ఇలా అంటే 10 సార్లు చెప్పగా 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 మీకు ఇంటి దగ్గర కూడా గుర్తొచ్చేస్తుంది. అందుకని కానీ మీరేదో చేత కాని వాళ్ళు, నాకేదో చేత వచ్చేసిందని కాదు. భావం అర్థమవుతుందా? అసలు మీకు బాధ అంటూ ఏమీ ఉండదు. రెండోది ఏంటో తెలుసా, మీ దగ్గరికి వచ్చిన వాళ్ళ కోరికలు తీరిపోతూ ఉంటాయి. అప్పుడు మీరేం చేస్తారో తెలుసా, తలుపులేసి కూర్చుంటారు. ఎందుకంటే వాళ్ళ కందరి కోరికలు తీరిపోతే ఎట్లా? దయచేసి అలా చేయకండి. మీ దగ్గరికి వచ్చిన వాళ్ళ కోరికలు తీరుతున్న కొద్దీ మీ కోరికలు కూడా తీరుతాం. అది ఒక చక్రం, అది ఏవం ప్రవర్తితం చక్రం, ఒక సైకిల్. అది సైకిల్ బ్రేక్ చేయకండి. ఇంకో పిచ్చి నేను చూశాను చాలా మందిది, గురువు గారు ఇంతమంది నిన్న ఇన్ని కోరికలు అడిగేస్తూ ఉంటే మీకు ఎంత శక్తి పోతుందో అని. ఎలక్ట్రికల్ ఇంజనీరు ఎలక్ట్రిక్ కనెక్షన్స్ ఇస్తున్నాడు. వాళ్ళ దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళి మీరు ఇన్ని ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ఇస్తున్నారు, తప్పు ఇవ్వకండి, మీకు ఎలక్ట్రిసిటీ పోతుందని మీరు అంటారా ఇమ్మంటారా? పోదు కదా, గురువుకి పోతుందా? బలో దొరికారు మీరు గురువుకి. గురువు మీ కోరికలు తీరిస్తే శక్తి పోతుంది అనుకుంటే ఎలా ఏం పోదు, వాడికేం పోదు, మీ భావం బట్టి. ఇప్పుడు నేను లైట్ స్విచ్ వేసుకున్నా, 20 మంది వచ్చి ఇక్కడ ఇంజనీరింగ్ పుస్తకాలు చదువుతారు, 20 మంది మెడికల్ కాలేజీ పుస్తకాలు చదువుతారు, 20 మంది మ్యాగజైన్ చదువుతారు, నాకేం శక్తి పోతుంది, నాకేం పోదు. డాక్టర్లు ఇంజనీర్ అయిన వాళ్ళు నా మీద కాస్త కృతజ్ఞత చూపించుకుంటారు, బాబు మీరు అప్పుడు లైట్ వేశారు కనుక నేను డాక్టర్ అయ్యాను, మీరు అప్పుడు లైట్ వేశారు కనుక నేను ఇంజనీర్ అయ్యాను. ఆ కృతజ్ఞత మీరు చూపించదలుచుకుంటే, చూపించదలుచుకోకపోతే అది అక్కర్లే కదా. జత ముందు ఇందులోంచి బయటపడండి. మీరు గురువు నీరసం వచ్చేస్తుంది, ఆ నీరసం చేయకండి, గురువు దగ్గరికి వెళ్ళకండి. మీరు మీకు కూడా నీరసాలు ఎంత గుర్తాయి. నేను రాదమ్మా, లాజిక్ అర్థమైనా నేనేం చెప్తున్నాను, మీ కోరికలు తీర్చటం వల్ల ఏదైనా నీరసం వస్తే మీకు రావాలి, ఆ కోరికలు భరించలేక అడగలేక. కానీ గురువుకి మాత్రం నీరసం రాదు, గురువు యొక్క శక్తి ఈశన్ మాత్రం కూడా తగ్గదు దానివల్ల. ఇందుకే చెప్తున్నాను, అదొక ఇందుకు చాలా చోట్ల విన్నాను నేను. నా మీద చాలా మంది అనుగ్రహం చూపిస్తారు, అలాగే మాస్టారు మేము అడుగుదామని వచ్చాం. అడగమండి, ఎందుకు అడగదరా, ఎప్పుడే మీరు అలసిపోయి ఉన్నారు. ఇప్పుడు నేను అలవకపోతే బాగుండదు పాపం, అంచె తలసిపోవాలి నేను. ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని అర్థం చేసుకోండి. అలసట అనేది లేదు, మొత్తము సృష్టి అంశ మాత్రం అన్నాడు జగద్గురు కృష్ణుడు. ఇది మొత్తం సృష్టి నా అంశతో అయిందంటే అసలు అతనికి ఎంత శక్తి ఉంటుంది? మీరు అడిగే అసలు ఈ చిన్న చిన్న కోరికలు అసలు అతనికి తెలియదు కూడా, అసలు ఈ కోరికలు ఏంటో కూడా. మీకు చాలా ఆనందదాయకం అవ్వచ్చు, కానీ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, మీరు శ్వాస వదులుతున్నప్పుడు ఏ భావముతో మీరు శ్వాస వదులుతారో అలాంటి పరిస్థితులు మీ దగ్గరికి వస్తాయి. అంతకంటే ఎక్కువ నేను చెప్పలేను, కానీ మీరు అంతకంటే ఎక్కువ గాభరా కూడా పడక్కర్లే. భగవన్ నామముతో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కలుపుకున్నారనుకోండి, మీరే అడగక్కర్లేదు, ఇంకా నామమే చేస్తుంది. కరెక్ట్ నామం కదా, అంచేత ఏం చెప్పారు, సోహం సోహం. ఆ భగవత్ శక్తే నేను అనుకుంటూ ఉండండి, మీరు భగవంతులు అయిపోతారు. దీని తర్వాత 14వ శ్లోకము, అనన్యచేత సతత వ్యోమాం స్మరతి నిత్యశ తస్య హంసల గొప్పార్థ నిత్యయుక్తస్య యోగిన. మీరు చాలా కష్టమేమో, ఏ రోజు చెప్పేస్తున్నారు మాస్టర్, ఊపిరి వదులుతున్నప్పుడు అదైపోతుంది, ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు అదైపోతుంది. ఏ కటారాలు అన్ని మర్చిపోండి, ఏం చెప్తాడో చూడండి అక్కడ. అనన్యచేత సతతం, మీ చేతనత్వంలో ఉండవలసింది ఏంటి అంటే కాన్షియస్నెస్, అవేర్నెస్. నేను శ్వాస పీల్చుకుంటున్నానని గమనంలో ఉండండి చాలు, మీ పనులన్నీ చేసుకుంటూ ఉండండి. శ్వాస చూస్తూ ఉంటే పనులన్నీ ఎలా చేసుకుంటాం మాస్టర్? కార్ డ్రైవింగ్ చేసుకుంటూ టీవీ వింటాం, మ్యూజిక్ పక్క వాళ్ళతో మాట్లాడేస్తూ ఉంటాం, వెనకాతల వాళ్ళకి తిరిగి జవాబు చెప్తూ ఉంటాం, కార్ డ్రైవ్ చేసేస్తూ ఉంటాం. ఇందులో మామూలు రోడ్లనున్న భయంకరమైనటువంటి రోడ్లలో కారే డ్రైవ్ చేయగలిగినప్పుడు మాట్లాడుకుంటూ అదంతా చేసుకుంటూ శ్వాసని గమనించుకోలేవా? అలవాటు అంతే, ప్రాక్టీస్. ముందు కష్టం అనిపిస్తుంది అంతే. మొదట నేను సైకిల్ నేర్చుకున్నప్పుడు కాశీలో, అక్కడెక్కడో లారీ వస్తే ఎక్కడ దిగిపోయాను నేను, పక్కకి వెళ్ళిపోయాండి. లారీ వెళ్ళిపోయాక ఇప్పుడు లారీ వాడుకోవాలి, అలవాటైపోతే అంతే కదా. అది ఇక్కడ చెప్తున్నాడు, అనన్యచేత సతతం, నిరంతరము అరగంట సేపు మీరు శ్వాస తీసుకున్న తర్వాత ఆ అనుభూతి మీకు కంటిన్యూ అయిపోతుంది జీవితంలో. మీరు కంటిన్యూ చేసుకోకండి, అది అర్థం చేసుకోండి. భోజనం చేశాక నేను భోజనం చేశాను, నేను భోజనం చేశాను అని గుర్తక్కర్లే. ఆ బరువే చెప్తుంది మీరు భోజనం చేశారని కదా. అంటే అరగంట సేపు మీరు శ్వాస జాగ్రత్తగా గమనం చేసుకుంటే అదే చెప్తుంది మీరు ప్రాణాయామం చేసుకున్నారు, సమంకాయ శిరోగ్రీవం. ఇలా మీరు బయటికి రాగానే అర్థమైపోతే ఇంట్లో వాళ్ళకి పాపం ఇవ్వాలి, వీళ్ళు సమంకాయ శిరోగ్రీవం చేశారు, మెడ జామ్ అయిపోయింది. అవలేదనుకోండి, మీరు చేయలేదనమాట. మరి చూసుకోండి, వచ్చేది మీరు బయటకు వచ్చేటప్పుడు అక్కడ పడుకుని నిద్రపోయినా బయటకు వచ్చేటప్పుడు ఎలా రావాలి మీరు? అందరికీ తెలిసిపోతుంది ఏం చేశారు, సమంకాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్షణాశికాగ్రం స్వం దిశశ్చానవలోక. అందుకే భగవద్గీత గురించి శ్రీకృష్ణుడు చెప్తాడు, గీతా జ్ఞానం ఉపాశ్రిత్య త్రిలోకాన్ పాలయాము. మూడు లోకాలను నేను ఈ గీతా జ్ఞానాన్ని ఉపయోగించుకునే పరిపాలన చేస్తున్నాను, మరి మీరెందుకు చేయకూడదు? ఈ పరిపాలన చేయడానికి ఓటింగ్ అక్కర్లే, ఎవరు మిమ్మల్ని ఎన్నుకోకర్లే, మీరు మిమ్మల్ని ఎన్నుకోవాలి. ఉద్ధరేద్ ఆత్మానం 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 అవసరం, మీరు ఎన్నుకోవాల్సిందే. నేను ఇది చేసుకుంటాను, ఇది చాలా మంచిది. ఖచ్చితంగా దీనివల్ల ఈ లాభాలు వస్తాయని మీరు అనుకుంటే అవుతుంది తప్ప బలవంతంగా మీ చేత ఎవరు చేయించలేరు, ఎవరు చేయించలేరు. అంచేత ఇంత అద్భుతమైనటువంటి గీత ఉన్నా కూడా ఆచరణలోకి రావటండి. ఆ వేడి, ఆ స్మరణ నిరంతరము మీరు అర్థం చేసుకుంటే యోమాం స్మరసి నిత్యశ తస్యాహం సులభ పార్థ, చాలా ఈజీగా నేను ఈ రహస్యాన్ని వాళ్ళకి చెప్పేస్తాను. ఈజియెస్ట్ అది, చాలా కష్టం అనుకుంటారు మనుషులు, అసలు ఇది చాలా ఈజీ. రామహర్షి దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళి, స్వామి నేను ఎవరిని అన్నాడు. నీకే తెలియకపోతే నాకెట్టా తెలుస్తుంది అన్నాడు. నువ్వెవరో నీకే తెలియకపోతే బయటపడికట్టా తెలుస్తుంది నన్ను అలా మాకన్నాడు. తస్యాహం సులభ పార్థ, నీ యొక్క ఆత్మతత్వము నువ్వు గ్యారంటీగా అమృతస్య పుత్ర, నీకు మృత్యువు లేదు. ఈ విధంగా శ్వాస తీసుకునేవాడు చావడు, అసంభవం. ఎలా చూస్తాడు వీడు, మనం ఇందుకు చచ్చిపోతున్నాం అంటే ఊపిరి పీల్చి 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 అలసిపోయి చచ్చిపోతున్నాం. కానీ ఊపిరి నువ్వు పీల్చక్కర్లేదు. తస్యాహం సులభ పార్థ, చాలా సులభంగా ఆ ప్రక్రియ జరుగుతుంది. ఎలా తెలుస్తుంది, సైకిల్ తొక్కటం కష్టమా సులభమా మీరు చెప్పండి? సైకిల్ నడపటం సులభమా కష్టమా? వచ్చిన వాడికి చాలా సులభం, రాని వాడికి ఇంతకీ కష్టమా సులభమా? నేర్చుకుంటే నేర్చుకోండి. ఆ ఒక్క తపన, ఒక్క సంవత్సరం మీరు కష్టపడగలిగితే ఈ క్లాసు నేను చెప్పడం అయిపోయాక ఇలా ఖాళీగా ఉండకూడదు. ఇది అందరూ వచ్చి ఇక్కడ నేర్చుకోండి. చాలా మంది ఏమనుకుంటారంటే మీ ఇంటికి వచ్చి ఇంట్లో చేసుకుంటా మాస్టర్. మీ పిల్లల్ని ఇంట్లో ఎందుకు చదివించారు, స్కూల్కి డబ్బు పెట్టి ఎందుకు పెడతారు, ఎందుకు మీరు ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు నాకు తెలియదు. ఇంట్లో చదివించవచ్చు కదా మీ పిల్లల్ని, స్కూల్కి ఎందుకు పంపిస్తారు? అందులో ఓపెన్ యూనివర్సిటీస్ వచ్చేసి 18 ఏళ్ళు దాటిన ఎవరైనా సరే ఎక్కడికి వెళ్ళకండి, ఇంట్లో కూర్చొని చదువుకోవచ్చు. మరి ఎందుకు ఈ కాలేజెస్, ఈ రెసిడెన్షియల్ కాలేజెస్ వేలకు వేలు ఖర్చు పెట్టడం? ఇంట్లో రాదు, ఏ విద్య అయినా గుర్తుంచుకోండి రాదు. మీ ఏబీసీడీలే నేను పిల్లలకి ఇంట్లో నేర్పించలేకపోతే ఆత్మవిద్య మీరు ఇంట్లో కూర్చొని నేర్చుకుంటారు అంటే మీ మూర్ఖత్వానికి నేనేమనేది. ఇక్కడికి రండి, ఇక్కడ నేర్చుకోండి, ఇంటి దగ్గర జరగదు అది, అసంభవం అది. నేను 8వ క్లాస్ చదువుతున్న దగ్గర నుంచి ఇప్పుడు రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఒక పని నేను చేయలేకపోయినా, లైబ్రరీ నుంచి పుస్తకం తీసుకొచ్చి ఇంట్లో చదవటం. ఇంతవరకు నేను చేయలేకపోయినా. లైబ్రరీకి వెళ్తే చదవగలవు తప్ప నువ్వు ఇంటికి తీసుకొచ్చావంటే చదవలేదండి. ఎవరో ఒకళ్ళు ఇద్దరు చదివి ఉండొచ్చు, వాళ్ళని చూసి మనం వాత పెట్టుకోవద్దు. వాళ్ళు కారణ జన్మలు అయి ఉంటారు, వాళ్ళు ఏదో చాలా గొప్ప ఆత్మబల సంపన్నులు అయి ఉంటారు. అంచేత ఇలాంటి ఆశ్రమాలు ఉన్నప్పుడు, ఇలాంటి మందిరాలు ఉన్నప్పుడు, ముఖ్యంగా ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు, ఇది ఏ దేవాలయంలో పడితే ఆ దేవాలయంలో ఇలా మాట్లాడలేను కదా నేను. మాకు చెప్పాలనే ఉంటుంది కానీ దేవాలయంలో వాతావరణం లేదు, ఇక్కడ వాతావరణం ఉంది, మనుషులు లేదు, భలే కూడా. అంచేత వాతావరణం ఉన్నది ఉపయోగించుకోండి. ఇందులో చేయటానికి ఏమి లేదు, నేను ఓపెన్ గానే చెప్పేస్తున్నా కదా. ఇంకా ప్రాక్టీసే ఇక్కడ, ఈ ప్రాక్టీస్ ఎన్నాళ్ళు చేయాలి, వచ్చేంత వరకు చేయాలి. ఎన్నాళ్ళు చేయాలంటే నేనేం చెప్తాను ఎన్నాళ్ళు చేయాలి, కానీ నా అనుభవం ఏంటి అంటే 6 నెలల లోపల మీకు ఎలాంటి అనుభూతులు వచ్చేస్తాయి అంటే 6 నెలలు మీరు రెగ్యులర్ గా చేసిన తర్వాత మీరు ఆపలేరు. అనుభూతులు ఎలా వచ్చేస్తాయి అంటే మీరు వదలకు వదులుకోలేరు దాని లాభాలు తెలిసాక. కానీ సైకిల్ తొక్కుతున్నప్పుడు మొదట 2 సార్లు పడిపోయి 3 సార్లు పడిపోయి చర్మం నిలిచిపోయి దెబ్బలు కట్టి అది దెబ్బలప్ప కష్టం అనుకుంటే అట్ట ఇక్కడికి రండి, ఒక టైం ఏర్పరచుకోండి. నాకు తెలియదు ఇక్కడ ఎవరినో ఒకళ్ళు కాస్త చూసుకోండి, అది ఒక టైం పెట్టుకోండి. ఎప్పుడైనా రండి, రాత్రి 12 గంటలకి రండి. మీకు వీలు లేకపోతే టైం లేదంటే దానికే ఉంది, ట్రైన్ 12 గంటలకు ఉంది అంటే ఏం చేస్తున్నారు మీరు, వెళ్తున్నారు కదా. మీకు వీలు పడుతూ డే టైం మీరు చాలా బిజీ, నేను తప్పంటేనే ఈనాడు ఉన్నటువంటి దేశకాల పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆ కార్యక్రమాలు కానీ ఉద్యోగ ధర్మాలు కానీ మనకున్నటువంటి బాధ్యతలు కానీ ఖచ్చితంగా వాటిని వదులుకున్నామని శ్రీకృష్ణుడు కూడా ఎప్పుడు చెప్పలేదు, ఎప్పుడు చెప్పలేదు. కానీ వాటిని పూర్తి చేసుకున్న తర్వాత మాకు టైం లేదు అంటే మాత్రం తప్పు, టైం ఉంది మీకు. నెహ్రూకి రోజుకి అరగంట ప్రాణ శీర్షాసనం వేసేటటువంటి టైం ఉంటే మనకెందుకు టైం ఉండదు, ఒక ప్రైమ్ మినిస్టర్కి టైం ఉంటే. టైం లేదు, దయచేసి ఆ మాట మాత్రం నాతో అనొద్దు, ఇష్టం ఉంటే టైం ఉంటుంది. ఇష్టం లేకపోతే టైం ఉన్నా టైం ఉండదు. కానీ ఇష్టం దీనికి కూడా లేకపోతే మన ప్రారంభం ఎంత దురాగతం ఊహించుకోండి. మంచి పని చేయడానికి అడ్డు తగులుతోంది అది. అప్పుడు ఏం చేయాలి? మీరు విజృంభించాలంటే మంచి అని తెలిసాక, ఇది లాభదాయకము అని తెలిసాక నేను విజృంభించకపోతే తెలిసేం లాభం? నేను మా పిల్లలకి ఎప్పుడు చెప్తూ ఉంటాను, క్లాసులో ప్రశ్నలు అడుగుతాను నేను, చెప్పారు మొదట్లో ఫస్ట్ ఇయర్లో బీఎస్సీలో జాయిన్ అయినప్పుడు చాలా మంది జవాబు ఇవ్వరు, కానీ థర్డ్ ఇయర్ వచ్చేసాక అందరూ మాట్లాడటం మొదలు పెడతారు. నేను ఏది ఒకటి చెప్తా వాళ్ళకి, నీకు తెలుసు జవాబు చెప్పలేదు, పక్కవాడికి తెలియదు జవాబు చెప్పలేదు, నా దృష్టిలో ఇద్దరు ఒకటే, నష్టపోయేది ఎవడు? మరి మీకేమర్థమైందో చూసుకోండి. కాస్త మత్తులోకి వెళ్తున్నారు కనుక మళ్ళీ ఒక టెన్షన్ సమం కాయ శిరో దేవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్షణాసికాగ్రం స్వం నవలోకయన్. ఇది ఇక్కడ 17వది ఒకసారి చూసుకోండి. 6 నెలల్లో తీసుకెళ్ళిపోతుంది ఇది, గ్యారంటీ. ఇది నాది కాదు గ్యారంటీ, శ్రీకృష్ణుడి గ్యారంటీ. కానీ పొద్దున్న 1/2 గంట సాయంత్రం 1/2 గంట క్రమం తప్పకుండా మీరు చేయాల్సింది. అది చేశాక 6వ నెలలో మీరు అడగాలి తప్ప, 5 నెలల 29 రోజులు చేసి ఒక రోజు గ్యాప్ ఇచ్చి మళ్ళా చేస్తే మళ్ళా 6 నెలలు చేయాల్సిందే, మీ ఇష్టం. 6 అంటే 180 రోజులు. శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసలు మన శరీరంలో రోజుకి 21600 సార్లు జరుగుతాయి. రోజుకి 21600 సార్లు శ్వాస జరిగితే మీ ఆయువు 100 సంవత్సరాలు గ్యారంటీగా ఉంటుంది. అది గుర్తుంచుకోండి మీరు. ఈ ఈక్వేషన్ తప్పదు. అల్పాయుష్లు దీర్ఘాయుష్లు అనేవాళ్ళు ఎవరూ లేరు. అందరికీ లెక్క ఏమిటి అంటే రోజుకి 21600 సార్లు చొప్పున 100 ఏళ్లకి సరిపడే శ్వాస లెక్క కట్టి మూటగట్టి మీరు పెట్టాడు, గ్యారంటీ అది. ఆ ఫార్ములా అర్థం చేసుకోవాలి మీరు. ఏ ఇంటికి కరెంట్ వచ్చినా 220 వోల్ట్స్ కరెంటే వస్తుంది, తక్కువ రాదు ఎక్కువ రాదు, అంతే కదా. ఇది అర్థం చేసుకుని ఈ విశ్వాసం ఉండాలి, భగవద్వచనాల మీద, శాస్త్రం మీద ఈ నమ్మకం ఉండాలి. అంచేత ఎక్కువ వయసు తక్కువ వయసు అనేది ఎందుకు వస్తుందన్నమాట, ఎక్కడో మీరు దీన్ని ఓవర్ డ్రా చేసేస్తున్నారు, ఎక్కువ లాగిస్తున్నారు. ఈ శ్వాస మీరు పీల్చుకుంటున్నప్పుడు క్రమక్రమంగా ఏమవుతుంది? 17వ శ్లోకంలో చెప్తాడు, సహస్రయుగ పర్యంతం అహరి యద్బ్రహ్మణో విదు రాత్రిం యుగ సహస్రాంతం దేహో రాత్ర విదో జన. 21600 శ్వాసలు కాకుండా మీ శ్వాస పొద్దున్న వెయ్య సాయంత్రం వెయ్యకి మారిపోతుంది. దానితో అదే మారుతుంది, నేను చేయకుండా ఎలక్ట్రిసిటీ అయస్కాంతం పక్కన పెట్టి పక్కన ఒక ఎనుకచువ పెట్టామనుకోండి, ఖచ్చితంగా ఎనుకచువ అయస్కాంతంగా మారిపోతుంది. ఈ అయస్కాంతాన్ని తీసేస్తే అది మళ్ళీ మామూలు అయిపోతుంది. ఈ ఉదాహరణ మీకు అందరికీ తెలుసు కదా. అయస్కాంతం ఉంటే ఇక్కడ అయస్కాంతం పెట్టామనుకోండి, ఇక్కడ ఒక ఇనుప ముక్క పెట్టాం, ఈ అయస్కాంతం ఇక్కడ ఉన్నంత వరకు ఈ ఇనుప ముక్క కూడా అయస్కాంతంగానే పనిచేస్తుంది. ఈ అయస్కాంతం తీసేస్తే మామూలు అయిపోతుంది. అంటే ఎప్పుడైతే మీరు శ్వాసను గమనించటం మొదలెడతారో, విశ్వాసం కలిగి ఉంటారో, ఆ భగవశక్తి మీలోకి రావటం మొదలెడుతుంది. భగవశక్తి మీలోకి రావటం మొదలెడితే ఏమవుతుంది? మీరు భగవంతుడిగా మారటం మొదలెడతారు. మీరు మారారు అన్నది ఎలా తెలుస్తుంది? టెస్ట్ చెప్తున్నాడు. పొద్దున్న 1000 శ్వాసలు సాయంత్రం 1000 శ్వాసలు మాత్రమే ఇంకా మీరు పీల్చుకోవటం మొదలెడతారు. 2000 రోజుకి అసలెంత? 21000లో ఎన్ని వంతులు తగ్గింది మీ శ్వాస? లెక్కలు కొంచెం తెలిస్తే 100 వంతు తగ్గిందిగా, 100 వంతు తగ్గింది కదా. అంచేత మీ ఆయుష్ ఎన్ని రెట్లు పెరగాలి? 100 రెట్లు పెరగాలి. అంటే 100 అవి వాయుస్ ఉన్నవాళ్ళు ఎన్ని సంవత్సరాలు బతకాలి? 100 రెట్లు అవుతే 10000. లెక్కలు నాకు రావు, చూసుకోండి మీరు, అంతే కదా గ్యారంటీ. అది జన్ మాకు అనారోగ్యంగా ఉంది, మాకు ఈ బాధలు ఉన్నాయి ఉన్నాయి ఏమి ఉండవు. ఇంకా ఎప్పుడైతే ఆరోగ్యం సెట్ అయిపోతుందో మీకు తెలియదు అన్ని సమస్యలు సెట్ అవుతాయి. 90% ప్రాబ్లమ్స్ ఏంటంటే అనారోగ్యం అండి, విసుగు అది అంతా అనారోగ్యం అని వస్తే ఇంకా దది అది అది రకరకాలైనటువంటి రోగాలకు తీసుకెళ్ళిపోతాయి. అది గ్యారంటీ ఇస్తున్నాడు ఇక్కడ. సహస్రయుగ పర్యంతం మహర్యద్ బ్రహ్మణో విదు రాత్రిం యుగ సహస్రాంతం తేయో రాత్రి విదేవజన.